పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ దీని ప్రాశస్త్యం మానవ జీవితాల్లో మరవలేందన్నమాట. మనందరం కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చెప్పి ఫారినర్స్ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. మనం దాన్ని మన భాషలో ఎలా చెప్తామంటే, మానవుడు అనేవాడికి పశువులు అనే వాటికి కామన్గా ఉన్నవి చెప్తూ ఈ మాత్రమే జీవితం కనుక ఉంటే వాడు పశువే. ఆహార భయ నిద్ర మైథునాలు అనే నాలుగు కామన్ జంతువులకి మనిషికి, ఇవి కామన్ ఫీచర్స్ ఏవి ఉన్నాయో వీటిలోనే లైఫ్ నడిపేస్తూ ఉంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎనిమల్ అండ్ ఏ మ్యాన్. నరపశువు అంటారు గురువు గారు, నరకీటకం అంటారు. నరకీటకం నరపశు అనే మాటలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఆ స్టేజ్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి భగవంతుడు అనే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన ద్వారా ఈ నర పశు స్థాయి నుంచి మానవ స్థాయికి, అక్కడి నుంచి దివ్యమైన దైవత్వ స్థాయికి చేరుకోవడం ఎలాగా అని ప్రయత్నించిన వాళ్ళల్లో మనకు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధత్వం అంటుందని, ఆ బుద్ధత్వాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి లుంబిని వనంలో పుట్టిన గౌతమ సిద్ధార్థుడు. ఆయన మీ అందరికీ తెలుసు, ఒక కుశలవాడిని చూశాడు, ఒక రోగిష్ఠుని చూశాడు, ఒక చచ్చిపోయిన శవాన్ని చూశాడు. చూసి ఇది లైఫ్ అంటే ఏమిటి అని ప్రశ్నించుకొని ఆయన అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించి అందరికీ పంచాడు. అందరికీ పంచడం, జ్ఞానం సంపాదించడం ఇదివరకు చేశారా అంటే, ఈయన స్పెషాలిటీ ఏంటంటే అంతవరకు ఉన్నవాళ్ళు ఏవేవైతే సాధించారో తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, వాటిలన్నింటినీ క్రోడీకరించుకుంటూ ఆ పై స్టెప్ ఏంటి అని పట్టుకున్నారన్నమాట. ఏ జ్ఞానం వల్ల మనిషి దుఃఖాల నుంచి బయటపడతాడు, గురువుగారు ఇచ్చారు మన గాయత్రి మహావిద్యం, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. అజ్ఞానం ఎందుకు వస్తుందంటే, ఏది కోరచ్చు ఏది కోరకూడదు తెలియకపోవడం వల్ల. అది ఏంటంటే వివేకం లేకపోవడం వల్ల. వివేకం అనేది మనకు మిథున రాశి వల్ల వస్తుందని చెప్పుకున్నాం. ఈ బుద్ధ పౌర్ణిమ వృషభ రాశిలో జరుగుతుంది, అంటే ఆల్రెడీ మనం మిథున రాశి చెప్పుకున్నాం, ఇప్పుడు వృషభ రాశిలోకి రాబోతున్నాం. దానికి ఇంట్రడక్టరీగా ఇవాళ వృషభ రాశి గురించి కూడా కొంచెం మాట్లాడుకొని మనం బుద్ధుడి ధ్యానం చేసుకుందాం. అదేంటంటే ఆపోజిట్ పోల్స్, మ్యాగ్నెట్ ఉంది నార్త్ పోల్ సౌత్ పోల్, అలాగే ఈస్ట్ వెస్ట్, అలాగా ఈ సృష్టిలో కూడా సృష్టించడానికి భగవంతుడు ఏం చేశాడు, ప్రకృతి పురుషుడు, తనే పురుషుడిగా ఉంటూ తనలోంచి తన మాయని ప్రకృతిని బయటికి తీసుకొచ్చి ఇద్దరి కలయికతోటి మిగతా సృష్టి అంతా చేస్తూ చేస్తూ భౌతికంగా కూడా సృష్టికి అనువుగా స్త్రీ పురుష శరీరాలని, చివరికి పూల మొక్కల్లో కూడా పూలల్లో కూడా ఇవి ఫీమేల్ ఫ్లవర్స్, ఇవి మేల్ ఫ్లవర్స్ అని విడివిడిగా ఉంటాయి. కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు కాయలు కాయవు, ఎప్పుడు పూలే పూస్తుంటాయి. చాలామంది ఇదేంటి దీని కాయలు కాయట్లేదు అనుకుంటారు. సైన్స్ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఇది ఓన్లీ మేల్ ట్రీ అనమాట, దానికి ఓన్లీ మేల్ ఫ్లవర్సే పోతాయి. కొన్ని ఉంటాయి, రెండు ఉంటాయి, రెండు ఉన్న దాంట్లో పురుష అదే మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడక్కడే సంపర్కం జరిగి, పరాపరాగ సంపర్కం జరిగి వాటిలో వచ్చి కాయలు అలాంటివన్నీ వస్తుంటాయి. ఇవి డౌన్ ది లైన్ ఎంతవరకు ఉంటాయంటే చెట్ల వరకు ఉంటాయి, చెట్లు, జంతువులు, మనుషులు. ఈ రకంగా బైఫర్కేషన్ జరిగి సృష్టి కార్యక్రమం అనేది భగవంతుడు ఈ భౌతికమైన ఇద్దరి కలయిక అనేది లేకుండా జరిగేది చాలా కాలం అయింది పోయి బయటికి. ఆ ఇద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఆ అట్రాక్షన్ ఉంటేనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆ అట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ వృషభ రాశి ద్వారా మనం తెలుసుకోవచ్చు. వృషభం అంటే అందం. రాముడు నడక ఎలా ఉంటుంది అని వర్ణించాడంటే వాల్మీకి, చాలా బాగా దిట్టంగా ఉన్న ఒక చక్కగా పెరిగిన బాగా బలిసిన ఒక ఎద్దు నడుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణిస్తాడు. మనం ఎప్పుడన్నా ఒక బలిసిన ఎద్దు నడవడం చూసాము, అది చూస్తే తప్ప రాముడు ఎలా నడుస్తాడో అర్థం కాదు. అలాగే ఆవు దూడ కళ్ళు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఆ కళ్ళు చూస్తే మనం ఆగిపోతాం, అంత అందంగా ఉంటాయి. మరి ఆ కళ్ళు చూసామా? ఎందుకంటే మన మోడర్న్ లైఫ్లో ఇలాంటి చూడటానికి అవకాశాలు అరుదు, తగ్గిపోతూ ఉంటాయి. సరే, అవి ఎలా ఉంటే ఎప్పుడైతే వృషభరాశి ప్రభావం మనం అనుభవిస్తున్నామో అప్పుడు పూర్తిగా లోవర్ ప్లేన్స్లో ఉంటే అట్రాక్షన్ ఆఫ్ టూ సెక్సెస్ మేల్ అండ్ ఫీమేల్ వాటిల్లో ఉంటాడు. వాటిల్లో ఉంటూ సాధన చేసుకుంటూ ఉంటే మెల్లిగా ఆ అట్రాక్షన్ లోవర్ ప్లేన్స్ అన్నీ కూడా హయ్యర్ ప్లేన్స్లోకి ఉద్ధరించబడి అక్కడి నుంచి అసలైన ఆనందం పొందడం అనేది ప్రతి ఒక్కడి జన్మ హక్కు. ఆ జన్మ హక్కు సాధించడానికి దేనితో వీడు అట్రాక్ట్ అవ్వాలి, దేనితో వీడు అనుసంధానం చేసుకోవాలి, దేనితో ఆ వ్యక్తి కనెక్షన్ పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. లోవర్ ప్లేన్స్లో కనెక్షన్ పెట్టుకోవడం, ఒక కుటుంబం ఏర్పరచుకోవడం, పిల్లలు, వాడి సంతానం, వాడి సంసారం, ఈ గోళంతా ఎలా ఉంటుందో అది పక్కన పెడితే హయ్యర్ ప్లేన్స్లోకి మనం లోవర్ మైండ్, మనకు యాస్ట్రల్ బాడీ, అలాగే ఏదరికి డబ్బులు ఇవన్నీ కూడా ఉద్ధానం ఉద్ధరించబడితే అప్పుడు మనకు ఆనందం దేనివల్ల కలుగుతుంది అనేది తెలుస్తుంది. ఆ రకంగా లోవర్ ప్లేన్స్ నుంచి అట్రాక్షన్ నుంచి బయటపడి హయ్యర్ ప్లేన్స్లో వైపు అట్రాక్ట్ అవుతాం. నంది, ఇక్కడ వృషభం అంటే నంది. నంది అంటే ఆనందమునిచ్చేది, ఆనందమునిచ్చే ఒక నంది రూపంలో ఎప్పుడు కూడా సాధకుడు భగవంతుడు తిరిగి ఉండాలి. అది శివుడు ఎదురుకుండా నంది ఉండడం, ఆ నందికి రెండు కొమ్ముల నుంచి శివుడిని చూడటం శివాలయంలో అంటే మన పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ రెండింటి మధ్యలోంచి భగవంతుడిని మనలో ఉన్నవాడిని చూడాలి. మరి ఎవరు చూశారు శివలింగం అలాగే ఉంటుందా అంటే సాధన చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా మన లోపలే మన కళ్ళకు కాకుండా మన కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే మనకు శివలింగం రూపంలోనే మనకు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఖచ్చితంగా అలా ఉంటుంది కాబట్టి అది చూసి శివలింగం తయారు చేశారు తప్ప శివలింగం అలా కాదు ఇలా ఉండాలి అంటే ఒప్పుకోరు, అలాగే ఉంటుంది. దాన్ని అలాగే చూడాలి, దాన్ని అలాగే చూడాలంటే దానికి గుర్తుగా ముందర ఒక నందిని పెడతారు. నంది కొమ్ముల మీద రెండు మనం బొటన వేలు ఒకటి చూపుడు వేలు ఒకటి పెట్టి ఆ వెనక తోక మీద ఇలా రాస్తూ శివుణ్ణి చూడండి అంటారు. ఇవన్నీ ఏంటంటే మన లోపల ఉన్న శివుణ్ణి చూడాలంటే మనం అందరం కూడా ముందర లోవర్ ప్లేన్స్లోంచి పైకి ఉద్ధరించబడాలి. అంటే మనకు కోరికలు, ఆవేశాలు, మనకు ఏవో అభిసాధించాలి, విసాధించాలి ఇలాంటివి అన్నీ పక్కన పెట్టి గురువుల పనే మాకు అసలు పని అని నిర్ణయానికి వచ్చి అప్పుడు సాధన చేస్తూ ఉంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో వెలుతురు వస్తుంది. ఆ వెలుతురే సర్వస్వము, అదే అన్నిటినీ సృష్టిస్తుంది, అదే మొత్తం ఉన్నదంతా. గాయత్రి మంత్రంలో ఉన్న తత్ సవితురు వరేణ్యం అని ఏం చెప్తున్నాము అది పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో ఉంటుంది, అదే మనము. ఇప్పుడు సపోజ్ తేజ ధ్యానం చేసి ఆ రెండింటి మధ్యలో వెలుగు చూస్తుంటే తేజ అని శరీరానికి పేరు తప్ప ఆ వెలుగుకి పేరు లేదు. ఆ తేజ కాదు, ఆ వెలుగే, ఆ తేజస్సే తేజ అని పెట్టుకున్న ఆ వ్యక్తి. అలాగే కిషోర్ చేసి ఆ స్థానం కనుక రీచ్ అయ్యి అక్కడ రెండింటి మధ్య వెలుగుని చూడటం మొదలు పెడితే ఆ వెలుగే కిషోర్ అంటే, అంతే తప్ప ఈ శరీరం కాదు. అలాగే ప్రతి వాళ్ళకి తను ఆ వెలుగుని, ఏ వెలుగైతే మొత్తాన్ని సృష్టిస్తుందో ఆ వెలుగే నేను అనే జ్ఞానం అప్పటికప్పుడు కలుగుతుంది. ఒకసారి కలిగితే అది పోదు. ఆ వెలుగు నుంచి మనం భగవంతుడిని చూస్తాం. ఆ వెలుగే భగవంతుడు. అప్పుడు మనకు ఆయనే శివుడిగా కనిపిస్తాడు, ఆయనే కృష్ణుడిగా కనిపిస్తాడు, ఆయనే మాస్టర్ రామకృష్ణ గారిగా కనిపిస్తాడు, ఆయనే శ్రీరామ శర్మ ఆచార్యగా కనిపిస్తారు. ఆయనే ఆయనే అంటే అక్కడ వ్యక్తి కాదు, ఆ వెలుగే గురువుగారు, గురువుగారు సర్వేశ్వరానందగా కనిపిస్తారు, శ్రీదేవి గారిగా కనిపిస్తారు. ఇంకా మీకు ఎవరు కనిపించాలో కూడా వాళ్ళ కనిపిస్తారు. కానీ మనం కనిపించాలి అనుకోకర్లేదు. అది గురువు మనం చేస్తున్న సాధనలో గట్టిదనం చూసి, దాంట్లో క్వాలిటీ చూసి, నిజంగా వీడు పనికొస్తాడు మనకు అని వాళ్ళకి మనం నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం ఎలా కనిపిస్తుంది? మన ఆలోచనల ద్వారా కనిపిస్తుంది, మన చేతల ద్వారా కనిపిస్తుంది, మన మాటల ద్వారా కనిపిస్తుంది. ఇవి గార్డెడ్గా ఉంచుకుంటే ఎప్పుడు మనం వాళ్ళ దృష్టిలో పడటానికి చేయటం కాదు, వాళ్ళు చెప్పినవి చేయటం అనేది చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసి మనల్ని ఎలా ఉద్ధరిస్తారు, వాళ్ళు ఉద్ధరించడం వల్లే మనం ఇంతటి వాళ్ళు అవుతుంది తప్ప మన ప్రయత్నం వల్ల అవ్వలేము. కానీ మన ప్రయత్నం ఉంటే కానీ అవ్వం, అది కూడా ఉంటుంది. అది కానీ అటు నుంచి అనుగ్రహం అనేది ఉంటుంది, ఇటు నుంచి కృషి అనేది ఉంటుంది. ఈ రెండు కలవటం ఒక 6-pointed star చెప్తారంటే, మనం ప్రయత్నించడం ఏమో పైకి ఎఫెక్ట్స్ ఉన్న ట్రయాంగిల్, వాళ్ళ అనుగ్రహం మన మీద వర్షించడం కిందికి ఎఫెక్ట్స్ ఉన్న ట్రయాంగిల్. ఈ రెండు 6-pointed star, ఆ రెండింటి కలయిక వల్ల మనలో ఒక బిందువు రూపంలో పరమాత్మ అవతరించడం, అనుగ్రహము అనేది వర్షించడం, అది పుష్పించి ఫలించి మనందరినీ కూడా పరమాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాంటి తీర్చిదిద్దడం అనేది ఈ వృషభ రాశిలో మనం ఇప్పుడు కోరుకుంటాం అన్నమాట. ఏ దివ్య జ్ఞానం అయితే భూమి జీవులందరికీ పంచడానికి బుద్ధ భగవానుడు సిద్ధంగా ఉన్నారు, ఆయన యొక్క దివ్య జ్ఞానం మా అందరిలో అవతరించుదాక. మా అందరిలో అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరిలో. మానవులు అంటే మనువు సంతతి. మనువు సంతతి అంటే మనుషులు వస్తారు, జంతువులు వస్తాయి, తర్వాత చెట్లు వస్తాయి. వనస్పతయో దేవత, చెట్లు అంటే దేవతలు. మనం ఇంకా మానవో దేవత అనలేదు. వనస్పతులు దేవతలు అన్నారు, వృక్షాలను దేవతలు అన్నారు, మనుషులను అనలేదు. మనుషులు మనుషులే. అలాగే జంతువుల్లో కూడా చాలా విశేషమైన సాధన చేసుకోవడానికి జన్మ, మనిషి జన్మ ఎత్తకుండా జంతు జన్మలు తీసుకున్న మహాత్ములు ఉన్నారు. అలాగా వాళ్ళందరిలో కూడా పరమాత్మ అయిన బుద్ధ భగవానుడి యొక్క దివ్యమైన జ్ఞానము సంపూర్ణముగా అవతరించుదాక, మమ్మల్ని అందరినీ బుద్ధత్వంలోకి ఉద్ధరించండి అని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బుద్ధ భగవానికి సంబంధించిన జ్ఞానం ధ్యానం కాసేపు చేసుకుంటాం. దానికి ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ బుద్ధుడి వృషభరాశి సింబల్ ఏంటంటే ఒక సర్కిల్, దాని మీద అర్ధచంద్రాకారంలో చంద్రుడు, సర్కిల్ మీద అర్ధచంద్రాకారంలో చంద్రుడు. అది గుర్తు తెచ్చుకోండి, లేకపోతే తేజ ఏం చేస్తుందంటే మీకు అందరికీ అది సింబల్ చూపిస్తుంది. చూడండి ఒకసారి దాన్ని చూసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని క్రిందటిసారి మనం గాయత్రి మహాయజ్ఞం చెప్పుకున్నాం. గాయత్రి మహాయజ్ఞం చెప్పుకోవడానికి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇదివరకు నేను బుద్ధుడిని, ఇప్పుడు ఉత్తరార్ధంలో, పూర్వార్ధంలో బుద్ధుడిని, ఇప్పుడు ఉత్తరార్ధంలో మళ్ళీ ఆ పని కూడా చేస్తున్నాను గురువుగారు చెప్పాను. కాబట్టి మనకు బుద్ధుడి నుంచి జ్ఞానం సంపాదించడం ఇంకా తేలిక, ఎందుకంటే గురువుగారే అంతకుముందు కూడా బుద్ధుడు. కాబట్టి బుద్ధత్వం అనేది ఒక స్టేటస్, ఒక ప్రెసిడెంట్ అంటే ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే వాడు ప్రెసిడెంట్, 5 ఏళ్ళు కూర్చుంటాడు దిగిపోతాడు, మళ్ళీ కొత్తవాడు వస్తాడు. అలాగా ప్రత్యేక బుద్ధులు అని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా ఈయన నిజంగా ఒక భూమిని అంతటినీ ఉద్ధరించేంత వరకు అలా ఉండిపోవడానికి నిర్ణయించుకున్న బుద్ధులు. కాబట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడే పలుకుతారు. మనం ఇప్పుడు పిలుద్దాం. మనసులో శాంతంగా ఉంచుకోండి. ఊపిరి పీల్చడం, ఊపిరి వదలడం, ఊపిరి పీల్చడం, ఊపిరి వదలడం. దాని మీద దృష్టి పెట్టండి, దృష్టి ఉంచండి. కాసేపు మెల్లిగా ఎంతసేపు పీల్చుకోగలరు అంతసేపు పీల్చుకొని, ఎంతసేపు వదలగలరు అంతసేపు వదలండి. చాలా నెమ్మదిగా. మొన్న మాస్టర్ కూడా చెప్పారు, విజ్ఞాన భైరవ తంత్రంలో ఈ సాధన ఉన్నది. ఇది ఊరికే అలా గాలి పీల్చడం, గాలి వదలటం, అంతకంటే ఎక్కువేం చేయగలేదు దీంట్లో. దిస్ లీడ్స్ టు దట్, ఏ హయ్యెస్ట్ స్టేట్కి తీసుకెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్ళి ఇలాగా గాలి పీల్చడం, గాలి గాలి పీల్చడం, అలా 3 సార్లు చేయండి. రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గాలి లోపలికి పీల్చుకుంటూ విశుద్ధి వరకు వెళ్తోంది, విశుద్ధి అని మీ లోపలికి వెళ్తోంది. ఆ లోపలికి వెళ్తున్నంతా కూడా ఆ శబ్దం వినండి, మీకు సో అని శబ్దం గాలి పీలుస్తుంటే నోటితో మనస్సుతో అనకుండా ఆటోమేటిక్గా గాలి లోపలికి వెళ్తున్నప్పుడు శబ్దం వస్తుంది సో అని. తర్వాత మెల్లిగా గాలి వదులుతూ హం పైకి అనాలి, అది చెప్తాను వినండి, మీరు కూడా చేసుకోండి. గాలి పీలుస్తూ సో మనసులో హం అన్నప్పుడు విశుద్ధి నుంచి మెల్లిగా ఆ శబ్దం ఆజ్ఞాని టచ్ చేసి అక్కడి నుంచి సహస్రారం వరకు వెళ్ళిందని భావించండి. శాంతంగా అలాగే కళ్ళు మూసుకుని ఆ బుద్ధుడి యొక్క అనంతమైన తేజస్సు నా మెంటల్ బాడీ, నా వైటల్ బాడీ, నా ఫిజికల్ బాడీ మొత్తము సంపూర్ణముగా అణువణువున నిండి ఉండుగాక, శాశ్వతముగా నిండి ఉండుగాక. ఇప్పుడు కాసేపు ఉండిపోవడం కాదు, అది ఒకసారి సంకల్పించుకోండి. అలాగా బుద్ధ భగవానుడి యొక్క దివ్యమైన తేజస్సు ఆ జ్ఞానము నా యొక్క మానసిక ప్రాణి ప్రాణ ప్రాణిక లేకపోతే ప్రాణ అలాగే అన్నమయ అన్నమయ మనోమయ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు కోశాలు రాగా చెప్పుకోవాలంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మెంటల్ బాడీ, వైటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ సంపూర్ణముగా ప్రతి అణువు బుద్ధ భగవాన్ యొక్క దివ్యమైన జ్ఞానముతో శాశ్వతముగా నిండి ఉండు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బుద్ధ భగవాను యొక్క దివ్య తేజస్సు ఒక షవర్ కింద నుంచి ఉంటే ఎలాగైతే మనం అనుభూతి చెందుతామో అలాగ అనంతమైన కరుణ, బుద్ధుడంటేనే అనంతమైన కరుణ, అనంతమైన ప్రేమ, అనంతమైన జ్ఞానం స్పర్శిస్తున్న ఎలాగ కరుణారస సముద్రుడు, జ్ఞానసాగరుడు మనసంతా నిండి ఉంది, ప్రాణం అంతా నిండి ఉంది. భౌతిక దేహంలో ప్రతి అణువణు కణకణం రోమరోమంలో బుద్ధ భగవానుడి యొక్క దివ్యమైన కరుణ, దివ్యమైన జ్ఞానము నిండి ఉన్నది. ఈ భావన చేసుకుంటూ ఇప్పుడు చెప్పే మంత్రం వినండి. మణిపద్మేహం మణిపద్మేహం ఓం. అలాగే శాంతంగా ఉండండి. కళ్ళు తెరవాలి అనిపిస్తే కళ్ళు తెరవండి, లేదా కళ్ళు అలాగే మూసుకుంటూ కూర్చోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయ్యేణ మాధ్యేణ మహీమహీజా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం